जब भाई आ रहा उसने को
राजन संस्मृत्य
संवादमिमद्भुतम् केशवार्जुनयो पुण्यम् पृष्यामि च मुहुर्मुहुः राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् केशवार्जुनयो पुण्यम् पृष्यामि च मुहुर्मुहुः
संस्मृत्य संस्मृत्य मुहुर्मुहुः అని మాటి మాటికి తలుచుకొని తలుచుకొని సంజయుడు పులకరిస్తున్నాడు కాబట్టి మనం కూడా మాటి మాటికి కనీసం రెండు సార్లు అయినా ఈ శ్లోకాన్ని చదవాలి. ఇది సంజయుడు చూపించినటువంటి మార్గం. కృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ సంభాషణ అంటే ఈ గీతాశాస్త్రాన్ని అర్జునునితో పాటుగా ఎక్కడో కౌరవ పక్షంలో ఉన్నటువంటి సంజయుడు, అందులో ఆయన ఏమి పెద్ద మహావీరుడు కాదు కాబట్టి ఎక్కడో వెనుకుంటాడు, అటువంటి సంజయుడు కూడా దీన్ని వినటం జరిగింది. ఎలా వినగలిగాడు అంత దూరంలో ఉండి అంటే అదంతా వ్యాస భగవానుని యొక్క అనుగ్రహం వల్ల, ఆయన దివ్యదృష్టిని ప్రసాదించటం వల్ల చక్కగా ఈ సంభాషణ మొత్తాన్ని కూడా వినగలిగాడు. అలా విన్న తర్వాత ఆయనకు అనిపించింది అద్భుతమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, అంటే పాపాలను తొలగించేటువంటిది. ఇది ఒక్కసారి వింటే మనలో ఉన్నటువంటి పాప వాసనలన్నీ తొలగిపోతాయి. పైగా ఇది అద్భుతం అంటే ఎవరైతే కర్తవ్యానికి విముఖుడయ్యారో అటువంటి వాడు కర్తవ్యోన్ముఖుడవుతున్నాడు కనుక దీన్ని మళ్ళా మళ్ళా స్మరిస్తున్నాడు. సంస్మృత్య సంస్మృత్య మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ మళ్ళీ మళ్ళీ ఆనందంలో పొంగిపోతున్నాడు, ఉప్పొంగిపోతున్నాడు సంజయుడు. దీనితో భగవద్గీత యొక్క ప్రశస్తిని చెబుతున్నాడు సంజయుడు. ఈ చివరి రెండు శ్లోకాలు కూడా సంజయుడు భగవద్గీత యొక్క ప్రశస్తిని, భగవానుని విశ్వరూపం యొక్క ప్రశస్తిని, ఆ రెండింటిని చెబుతున్నాడు. మానవ జీవితానికి మార్గదర్శి వంటిది, దిక్సూచి వంటిది ఈ భగవద్గీత. భగవద్గీత మన గీతని మార్చేస్తుంది. లక్ష్మణ గీత దాటితే సీత కష్టాల పాలైంది, భగవంతుడికి దూరమైంది, రాక్షసుడికి దగ్గరైంది. మనం కూడా భగవంతుడి యొక్క గీత గనక దాటితే పరమాత్మకి దూరం అవుతాం, ప్రపంచం అనే రాక్షసుడికి దగ్గర అవుతాం. దాంతో అనేకమైనటువంటి యాతనలు, మళ్ళీ మళ్ళీ పడుతూ మళ్ళీ మళ్ళీ చావటం అనేటువంటి జనన మరణ చక్రంలో ఇరుక్కుపోతాం, కష్టాలన్నీ పడాలి. కనుక దీన్ని మళ్ళీ మళ్ళీ వినాలి, మళ్ళీ మళ్ళీ చదవాలి, మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మననం చేయాలి అని చెప్పకుండానే అన్యాపదేశంగా చెబుతున్నాడు సంజయుడు. ఇది భగవద్గీత యొక్క రహస్యం. ఇదే రహస్యం ఈ భగవద్గీతలో. ప్రతి శ్లోకంలో కూడా అమృత రసం పొంగి పొర్లుతూ ఉంటుంది. మనం గ్రహించాలే కానీ అందులో ఉన్నదంతా అమృత రసం. కాబట్టి గీతామృత పానాన్ని, గీతామృత రస పానాన్ని మనం కూడా ఇప్పటిదాకా చేశాం, మళ్ళీ మళ్ళీ కూడా చేస్తుండాలి అని సంజీవుడే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ గీతా శాస్త్రాన్ని విని పొంగిపోతున్నటువంటి సంజయుడు ఇప్పుడు మరొక విషయానికి వస్తున్నాడు. అంటే ఏమిటది అని అంటే, శ్రీకృష్ణుని ముఖత వెలువడినటువంటి ఈ గీతా శాస్త్రాన్ని సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాను నోటి మీదుగా వినటం మాత్రమే కాకుండా ఆయన యొక్క అద్భుతమైనటువంటి విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శించాడు సంజయుడు. ఇది సంజయుడి యొక్క మరొక అదృష్టం. గీతాశాస్త్రాన్ని వినటం అదృష్టం, భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శించటం, విశ్వరూపాన్ని దర్శించటం ఇదొక అదృష్టం. మరి దీన్ని చూస్తూ ఎలాంటి అనుభూతులు చెందుతున్నాడు, ఎలా ఉప్పొంగుతున్నాడు, ఎలా ఆనందిస్తున్నాడు సంజయుడు? ఆయనంటే డైరెక్ట్గా చూచాడు కాబట్టి ఆనందంతో ఉప్పొంగుతున్నాడు. మనమేమో చూడలా కానీ విన్నాం, అందుకని మనకంత ఆనందం కలగకపోవచ్చు. కానీ ఆ సంజయుడిని గనక మనం ఒక్కసారి తలుచుకుంటే మనకు కూడా ఆనందం కలుగుతుంది. అందుకనే ఎంతటి ఆశ్చర్య ఆనందాల్లో మునకలు వేసి ఆనంద తాండవ నృత్యం చేస్తున్నాడు సంజయుడు. ఇప్పుడు తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, 77వ శ్లోకంలో 77 చూడండి.
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరే,
రూపమత్యద్భుతం హరే
విస్మయో మే మహాన్ రాజన్,
విస్మయో మే మహాన్ రాజన్.
పృష్యామి చ పునః పునః,
పృష్యామి చ పునః పునః
తచ్చ సంస్మృత్య సంస్మృత్య,
తచ్చ సంస్మృత్య సంస్మృత్య
రూపమత్యద్భుతం హరే,
రూపమత్యద్భుతం హరే
విస్మయో మే మహాన్ రాజన్,
విస్మయో మే మహాన్ రాజన్.
పృష్యామి చ పునః పునః,
పృష్యామి చ పునః పునః.
ఇంతకుముందు శ్లోకంలో 76వ శ్లోకంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అంతే. సంస్మృత్య సంస్మృత్య, పృష్యామి చ ముహుర్ముహు అని ఎక్కడ చెప్తే పృష్యామి చ పునః పునః. ముహుర్ముహు అంటే మాటి మాటికి, పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ, రెండు ఒకటే అర్థం. అంటే రెండు శ్లోకాల్లో మార్పు ఏమి లేదు. ఉన్న మార్పులు ఏమిటంటే అక్కడేమో విని ఆనందిస్తున్నాడు, ఎక్కడేమో చూచి ఆనందిస్తున్నాడు అంతే. కనుక రాజన్, ఓ మహారాజా, తత్ హరే అద్భుతం రూపం, ఆ హరి యొక్క, ఆ శ్రీకృష్ణుని యొక్క, ఆ భగవాన్ని యొక్క అత్యద్భుతమైనటువంటి రూపాన్ని, ఆ విశ్వరూపాన్ని సంస్మృత్య సంస్మృత్య తలుచుకొని తలుచుకొని మే మహాన్ విస్మయ, నాకు గొప్ప విస్మయం కలుగుతుందయ్యా, ఆశ్చర్యం కలుగుతుంది. పునః పునః హృష్యామి, అందుకనే మాటి మాటికి ఆనందంతో పొంగిపోతున్నాను అంటున్నాడు. ఓ రాజా, ఆ భగవానుని యొక్క విశ్వరూపాన్ని తలుచుకొని తలుచుకొని నాకు గొప్ప విస్మయం కలుగుతుంది, మాటి మాటికి ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను అన్నాడు. ఆలోచిస్తే శ్లోకంలో ఏముంది మనం చెప్పుకోవటానికి, మనకు అర్థం కాంది. దీంట్లో ప్రతి మాట మనకు అర్థమవుతానే ఉంది, కాబట్టి ఏమి లేదు. కానీ అందులో ఉన్నటువంటి ప్రతి మాటకి ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తీసుకోవాలి, అప్పుడు మనకి ఏదో ఆ అంతరార్థం తెలుస్తుంది. అంతే తప్ప కేవలం ఉన్నదాన్ని ఉన్నట్టుగా అర్థం తెలుసుకుంటే అక్కడేమీ లేదు, ఒక మాటలో చెప్పాలంటే అయా రూపాన్ని తలుచుకొని నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే ఆ ఒక్కటే దీంట్లో ఉంది. కానీ ఆ రూపం ఎలాంటిది అంటే అత్యద్భుతం రూపం అన్నారు. అత్యద్భుతమైనటువంటి రూపం. ఇప్పుడు సంజయుడి ముందు ఆ రూపం కనపడతా ఉంది, అందుకని అద్భుతం అన్నాడు. మన ముందు ఆ రూపం కనపడతల మర్చిపోయాం. ఎప్పుడో 11వ అధ్యాయం, ఆ తర్వాత 7 అధ్యాయాలు అయిపోయినాయి కాబట్టి మనకేం గుర్తుంటుంది పాపం. కనుక ఆయనకేమో అత్యద్భుత రూపం, మనకేమో కనపడతల్లా. మరి శ్రీకృష్ణుని యొక్క రూపం ఇంతకుముందు ఎన్నిసార్లు చూచాడు సంజయుడు? ఓ లెక్కలేదు. కానీ ఇప్పుడేమో అద్భుతం అంటున్నాడు, ఆశ్చర్యకరం అంటున్నాడు. ఎందుకని అంటున్నాడు అంటే, ఇంతకుముందు చూచినటువంటి శ్రీకృష్ణుని సౌమ్యమైనటువంటి రూపం కాదు. ఎప్పుడు కూడా పెదవుల మీద చిరునవ్వులు చిందిస్తూ ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుని రూపం కాదు ఇప్పుడు. ఇది ప్రళయ భయంకరమైనటువంటి రూపం. ఏం చూస్తున్నాడు ఇది? భగవానుని యొక్క విశ్వరూపాన్ని చూస్తున్నాడు. విశ్వరూపం అంటే విశ్వమంతా కూడా ఒక్కటిగా కనపడతా ఉంది. విశ్వమంతా ఎంతో ఎంతో ఉంది. మన కంటికి కనపడితే కొద్దిగా ఎదురుగా ఉన్నది, కానీ అంతా మన కంటి ముందు కనపడితే తట్టుకోగలుగుతామా? జాగ్రత్తగా ఆలోచించండి. విశ్వరూపం అంటే విశ్వమంతా కూడా రూపంగా కలిగినటువంటి వాడు విశ్వేశ్వరుడు. మరి ఆ విశ్వమంతా ఒక్కసారి మన కళ్ళ ముందు కనపడదు అనుకుందాం. మాట వరుసకి కనపడదు, కానీ ఒకవేళ కనపడదు అనుకున్నాం, ఈ కళ్ళు చూడగలుగుతాయా? చూడలేవు. కనుక సామాన్యమైనటువంటి కన్నులతో, చర్మ చక్షువులతో ఈ విశ్వరూపాన్ని ఎవరు చూడలేరు. ఈ విశ్వరూపాన్ని చూడాలంటే దివ్య చక్షువులు కావాలి, దివ్య నేత్రాలు కావాలి, అప్పుడే చూస్తారు. అర్జునుడికి దివ్య నేత్రాలు ఇచ్చాడు భగవానుడు, కాబట్టి విశ్వరూపాన్ని చూస్తున్నాడు. మరి సంజయుడు, ఆయనకి వ్యాస భగవానుడు ఇచ్చాడు దివ్య చక్షువుల్ని, కనుక అతడు చూస్తున్నాడు. ఈ ఇద్దరు తప్ప ఆ పక్షంలో ఈ పక్షంలో ఉన్నటువంటి 18 అక్షోహిణుల సేనలో ఏ ఒక్కరికి కూడా ఆ విశ్వరూపాన్ని సందర్శించేటువంటి అదృష్టం లేదు. కేవలం అర్జునుడికి సంజయుడికి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. కాబట్టి దీన్ని అద్భుతమైనటువంటి రూపం అంటున్నాడు, విస్మయం చెందుతున్నానంటున్నాడు. ఎందుకని అద్భుతం? ఏం చూస్తున్నాడు సంజయుడు ఇప్పుడు? ఆ రూపాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏం చూస్తున్నాడు? అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేక ఉదరాలు, అనేక బాహువులు, అనేక ఊరువులు అంటే తొడలు, అనేక పాదాలు, అనేకమైనటువంటి దివ్య వస్త్రాలు. మరి అన్ని రూపాలు ఉంటే అన్ని వస్త్రాలు ఉండాలిగా. మనకంటే ఒకటే రూపం కాబట్టి ఒకటి సరిపోద్ది. మరి ఆయనకి అట్ట కాదు, కొన్ని వేల రూపాలు కాబట్టి కొన్ని వేల వస్త్రాలు కావాల. ఎన్నో షాపుల్లో తేవాలి, ఒక షాపులో దొరకవు. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి మాలలు, అనేక దివ్య గంధాలు, లేపనాలు, అనేక అద్భుతమైనటువంటి దర్శనాలతో కనిపిస్తున్నది ఆ విశ్వరూపం. వేల కొద్ది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో కనుక కనిపిస్తే కళ్ళు మిరుమిట్లు కలిపేటట్టుగా, చూడలేనట్లుగా మనం ఎలా కళ్ళు మూసుకుంటామో, మనకి ఒక్క సూర్యుని చూడటానికే కళ్ళు చాలు. ఒక్కసారి కనుక అట్లా కనపడ్డదని అంటే కట్టక్కిన కళ్ళు మూసుకుంటాం. మరి వేల కొద్ది సూర్యులు ఒక్కసారి ఆకాశంలో కనపడితే ఇక మళ్ళీ కళ్ళు తెరుస్తామా? తెరం. అటువంటి మిరుమిట్లు కలిపేటువంటి కాంతి, దివ్యమైనటువంటి కాంతి. పైగా రూపానికి ఆది మధ్య అంతాలు లేవు. ఆది మధ్యాంతరహితులైనటువంటి వాడు విశ్వరూపుడు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి రూపం కనిపిస్తా ఉంది ఇప్పుడు సంజయుడికి గుర్తు తెచ్చుకుంటామంటే. సంస్మృత్య సంస్మృత్య తలుచుకొని తలుచుకొని చూస్తూ ఉన్నాడు. ఎలా ఉంది ఆ రూపం? ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఉంది. ఆకాశం అంటే ఎక్కడా ఏమి లేదు నిజంగా, అంటే అనంతంగా సాగిపోతా ఉంది ఆ రూపం. వివిధమైనటువంటి వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంది. తెరుచుకున్నటువంటి నోళ్లతో, భయంకరమైనటువంటి కోరలతో, బయటికి చాచినటువంటి నాలుకలతో, ప్రళయాగ్నుల్లాగా, అంటే అగ్నులు వస్తున్నాయి లోపల నుంచి మంటలు వస్తున్నాయి, అటువంటి నోళ్ళతో భయంకరంగా ఉంది ఆ రూపాన్ని. మామూలుగా నేత్రాలతోటి యావడు చూడలేడు, అదిగో ఆ దివ్య నేత్రాలు ఉన్నాయి కాబట్టి చూస్తున్నారు. మరి ఏమిటి ఆ రూపం? సూర్యచంద్రులే కళ్ళు. ఆ రూపానికి సూర్యచంద్రులు కళ్ళుగా ఉన్నాయి. మండుచున్నటువంటి అగ్నిజ్వాలల్లో ముఖాలన్నీ ఉన్నాయి. లలాటంలో బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు, వక్షస్థలంలో శ్రీ మహావిష్ణువు కనిపిస్తున్నాడు. మరి శరీరం అంతా కూడా ఏకాదశి రుద్రులు ఉన్నారు, ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు, అష్టవశువులు ఉన్నారు, సప్తర్షులు ఉన్నారు, సిద్ధులు ఉన్నారు, సాధ్యులు ఉన్నారు, విద్యాధరులు ఉన్నారు, కన్నగులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నెరులు, కింపురుషులు ఈ ప్రకారంగా ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకా దేవతలు ఉన్నారు, దానవులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు, పాండవులు ఉన్నారు. ఒక చెయ్యి అంతా కౌరవులు, ఒక చెయ్యి అంతా పాండవులు. ఈ ప్రకారంగా ఆయన యొక్క అంగాంగాలన్నీ కూడా సమస్తమైనటువంటి ప్రాణికోటితో నిండింది. అంతేకాదు సకల దేశాల యొక్క రాజా రాజన్యులు రాజకుమారులు అంతా ఉన్నారు. అలాగనే మానవులు ఉన్నారు, విశ్వదేవతలు ఉన్నారు, అశ్వినులు ఉన్నారు, మరుత్తులు ఉన్నారు, సురులున్నారు, అసురులున్నారు, పితరులున్నారు, సమస్తమైనటువంటి భూతాలు, జంతువులు, మృగాలు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, అసలు ఇది అది అని చెప్పడానికి లేదు. ఈ విశ్వం అంతా ఇక్కడే కనిపిస్తూ ఉంది, ఆ రూపంలోనే కనిపిస్తూ ఉంది. అంత ఒక్క చోట దర్శనమిస్తా ఉంటే ఆ విశ్వరూపుడి శరీరం మీద ప్రవహిస్తున్నటువంటి స్వేదం నదులుగా సముద్రాలుగా ఉంది. అంటే నదులన్నీ ఏమిటనంటే ఆయన రూపం మీద ప్రవహిస్తున్నటువంటి స్వేదం చెమట, అదిగో అయ్యే నదులు, అయ్యే సముద్రాలు అలా కనిపిస్తా ఉంది. శరీరంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలే పర్వతాలు, కొండలు అలా ఉన్నాయి. శంఖ చక్ర గదా శాఖ్యాలతోటి సకల ఆయుధాలు కూడా ఎత్తి పట్టుకున్నటువంటి చేతులతో, అనేకమైనటువంటి కిరీటాలతో తేజపుంజంలాగా ప్రకాశిస్తున్నటువంటిది అద్భుతమైనటువంటి రూపం. దివి నుంచి భూమి వరకు, ఈ భూమి నుంచి దివి వరకు ఉన్నటువంటి యావత్తు స్థలాన్ని ఆక్రమించుకొని అన్ని దిక్కులకి వ్యాపించి ఉన్నటువంటి ఉగ్రస్వరూపం ఈ స్వరూపం. నిజంగా శ్రీకృష్ణుడు జీవితంలో 3 సార్లు విశ్వరూపాన్ని చూపించాడు. 1 కురుసభలో చూపించాడు, 2 ఇప్పుడు చూపిస్తున్నాడు, 3 యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఉదంకుడు అనేటువంటి మహర్షికి చూపిస్తాడు. అయితే అవి భయంకరమైనటువంటి రూపాలు కాదు, ఇప్పటిది మాత్రం భయంకరమైనటువంటి రూపం. ఈ భయంకర రూపాన్ని అర్జునుడే చూడలేక అయ్యా నీ రూపాన్ని ఉపసంహరించమన్నాడు. దివ్య నేత్రాలు ఉన్నటువంటి అర్జునుడు చూడలేకపోయాడు, ఇంకెవరు చూడగలుగుతారు అటువంటి రూపం ఇది. ఇటువంటి రూపాన్ని, విరాట్ విశ్వరూపాన్ని, భయంకరమైనటువంటి రూపాన్ని, కన్నులు మిరుమిట్లు కలిపేటువంటి రూపాన్ని దర్శించినటువంటి సంజయుడు ఆ దివ్య స్వరూపాన్ని మళ్ళీ 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 స్మరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎదురుగా లేదు కానీ ఎదురుగా ఉన్నట్టుగా. మనం కనుక సినిమా చూసేస్తే ఎవరికైనా కథ చెప్పేటప్పుడు ఆ సినిమా చూస్తున్నట్టుగా చెబుతాం, అదిగో ఆ ప్రకారంగా మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉంటే అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, విస్మయం కలుపుతా ఉంది సంజయుడికి. అందుకే అంటున్నాడు మహాన్ విస్మయం, మహాన్ విస్మయో మే మే, నాకు గొప్ప విస్మయం కలిగిస్తా ఉంది అంటున్నాడు. ఎందుకని విస్మయం? ఏనాడన్నా ఊహించాడా ఇలాంటి రూపాన్ని? ఎప్పుడన్నా అనుకున్నాడా? ఎక్కడన్నా చదివాడా? లేకపోతే ఏ సినిమాలన్నా చూశాడా? ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా అనుకోకుండా, ఈయన కోరుకున్నది కాదు అర్జునుడు కోరుకున్నది, అనుకోకుండా కోరుకోకుండా అలా కనిపించినటువంటి రూపాన్ని చూస్తే ఒక్క క్షణం విస్మయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే నాకు మాటలు రావటం లేదు అని అంటున్నాడు. తచ్చ సంస్మృత్య సంస్మృత్య, భగవంతుని యొక్క మాటల్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఆనందించినటువంటి సంజయుడు ఇప్పుడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని కూడా మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ, మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ, మళ్ళీ మళ్ళీ ఎదురుగా ఉన్నట్టుగా భావిస్తూ అలా తలుచుకొని తలుచుకొని ఆశ్చర్యపోతున్నాడు. ఇలా అనటంలో కూడా ఒక రహస్యం ఉంది, ఒక రహస్య సంకేతం. ఏమిటది అని అంటే, భగవంతుడి యొక్క సాక్షాత్కారాన్ని, ఆత్మానుభూతిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ ఉండాలి అని. మనకి ఏ జన్మలోనైనా సరే మనం చేసినటువంటి కృషి ఫలించి మనస్సు అంతమై మన స్వస్థితిలో, ఆత్మస్థితిలో, పరమాత్మ స్థితిలో మనం గనక ఉండిపోయినట్లయితే ఆ అనుభూతిని మళ్ళీ 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 స్మరిస్తూ ఉండాలి. అలా స్మరిస్తూ ఉంటే అది నిలబడుద్ది. మర్చిపోయి మళ్ళీ ప్రపంచ వ్యవహారాల్లో పడిపోతే అది కాస్త పోద్ది. అందుకని మనకు కలిగినటువంటి అనుభూతిని మళ్ళీ మళ్ళీ స్మరించాలా. అందుకే ఇక్కడ సత్య సంస్మృత్య సంస్మృత్య మళ్ళీ మళ్ళీ మాటి మాటికి స్మరిస్తున్నాను అని అంటే, అయ్యా ఓ మహానుభావులారా, ఓ జ్ఞాన పిపాసులారా, ఓ మోక్ష స్వరూపులారా, మీరందరూ కూడా ఈ మోక్ష అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించండి, మీ సాక్షాత్కార అనుభూతిని స్మృతికి తెచ్చుకోండి, గుర్తుకి తెచ్చుకోండి అని చెప్తున్నాడు సంజయ్. అవధూతలైనటువంటి వారు ఉంటారు. ఆ అవధూతలు అని అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వారు. ఆ ఆత్మానుభూతిని పొందినటువంటి అవధూతలు ఆ ఆత్మలోనే ఉంటారు, ఆత్మగానే ఉంటారు, అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటారు. అందుకనే కొంతమంది పిచ్చివాళ్ళలాగా ఉంటారు, కొంతమంది ఉదాసీనులుగా ఉంటారు, ఏం పట్టించుకోరు. ఒకవేళ ఎవరైనా తిట్టినా వాళ్ళకేం సంబంధం లేదు, ఎవరన్నా ప్రశంసించినా ఆహా ప్రశంసించారని ఆయనేం ఆనందించరు. వాళ్ళ మీద రాళ్ళు వేశారనుకోండి, వేసినా కూడా వాళ్ళకి తెలియదు, అంతే. తిండి గురించి ఆలోచించరు, బట్ట గురించి ఆలోచించరు, నివాసం గురించి ఆలోచించరు, అసలు దేన్ని గురించి ఆలోచించరు. మరి శుచి శుభ్రతల గురించి అది ఆలోచించరు. ఎక్కడ కావాలంటే అక్కడ తింటారు, ఒంటికి తుడుచుకుంటారు, ఆ ఒంటి మీద బట్ట ఉంటే ఆ బట్టకు తుడుచుకుంటారు, అంతే. ఇది మంచి, ఇది చెడు, ఇది శుచి, ఇది అశుచి అనేటువంటి భావన వాళ్ళకి ఏముండదు. అలా ఉండాలని ఉండరు వాళ్ళు. ఇలా కనుక ఉంటే నన్ను కాస్త అవధూత అనుకుంటారని కాదు, అలా అనుకునే యాక్షన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరినో కొంతమంది ఉంటే ఉండొచ్చు. కానీ నిజమైనటువంటి అవధూతలు అలా ఉండాలని కాదు, అది వాళ్ళ సహజ స్థితి. ఎందుకని, వాళ్ళ దృష్టిలో దేహం లేదు. దేహం లేనప్పుడు దేహానికి వస్త్రం ఎందుకు? దేహం లేనప్పుడు దేహానికి తిండి ఎందుకు? దేహం లేనప్పుడు దేహానికి నివాసం ఎందుకు? దేహం లేనప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు? అందుకని వాళ్ళు ఏమో ఆలోచించరు. వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఆలోచిస్తారు, అయ్యో ఈయన దేహం ఇట్లా ఉందే, పాపం బాధపడుతుందే అని వాళ్ళు ఏదో అనుకుంటారు. కానీ వాళ్ళకు మాత్రం ఏముండదు. అందుకనే ఏం పట్టించుకోరు, పిచ్చివాళ్ళలాగా అలా ఉంటారు, తిరుగుతుంటారు. కానీ వాళ్ళ యొక్క దృష్టి ఎక్కడ ఉంటుందో తెలిసిన, మనల్ని చూస్తున్నప్పటికి కూడా మనం కనపడం, మనలో ఉన్నటువంటి చైతన్యం కనపడుతుంది. ఎటు పక్కకు చూసినా వాళ్ళకి చైతన్యం కనపడుతుంది, ఎక్కడ చూసినా పరమాత్మ చైతన్యమే, ఇంకా రెండవది ఏమి కనపడదు. ఎక్కడో చూస్తున్నట్టు ఉంటారు, పరధ్యానంగా ఉంటారు. అది పరధ్యానం కాదు, పరమాత్మ ధ్యానం, వాళ్ళ స్వస్థితిని గురించి ధ్యానం. పరధ్యానం అని మనం అనుకుంటాం. పరధ్యానం అంటే ఏంది? ఎప్పుడు ఎటో చూస్తుంటాడు, ఏం పట్టించుకోకుండా ఉంటాడు, అటువంటి పరధ్యానంగా ఉన్నాడు. కానీ వాళ్ళు పరధ్యానం అంటే పరమాత్మ ధ్యానం అంటే ఎల్లప్పుడూ కూడా తన యొక్క స్వస్థితిలో, ఆత్మస్థితిలో కేవలంగా అలా ఉండిపోతూ ఉంటారు. అందుకనే వాళ్ళకి ఏం పట్టదు. ఈశావాస్యోపనిషత్తులో మీకు 17వ మంత్రం ఉంది, ఓం క్రతో స్మర కృతం స్మర, క్రతో స్మర కృతం స్మర అని. ఏమిటి అంటే, అది జీవన్ముక్తుల యొక్క, అవధూతల యొక్క స్థితి అలా ఉంటుంది. క్రతో స్మర కృతం స్మర, నీ అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తుండు, నీ ఆత్మానుభూతిని మళ్ళీ మళ్ళీ స్మరిస్తుండు అని ఈశావాస్యోపనిషత్తులో చెప్పారు. అంటే ఆత్మానుభూతిని పొందిన తర్వాత ఇక అయిపోయిందని నాకేం అక్కర్లేదు అనుకొని మళ్ళీ వ్యవహారంలో పడకూడదు, దాంట్లోనే ఉండాలి, అలాగే ఉండాలి, అలాగనే ఉంటారు కూడా. ఎందుకనంటే ఒక రుచి మనకు తెలిసిన తర్వాత దాన్ని మనం వదిలిపెడతామా? వదిలిపెట్టాం, మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు దొరుకుతుందా? వాళ్ళకి ఆత్మలో రుచి తెలిసింది, మనకేమో ప్రపంచంలో రుచి తెలిసింది, వాళ్ళకేమో ఆత్మలో రుచి తెలిసింది. అదేమో అనంతమై అఖండమైనటువంటి ఆనందం, ఇదేమో స్వల్పమైంది. మనకేమో స్వల్పం చాలు, మనం అల్పులు కనుక మనకు స్వల్పం చాలు, వాళ్ళు అధికులు కనుక వాళ్ళకి అది గొప్పది కావాలి. కనుక వాళ్ళ యొక్క దివ్య అనుభవాన్ని నిరంతరం స్మరిస్తూ స్మరిస్తూ అందులోనే ఉండిపోతారు. అందుకనే తచ్చ సంస్మృత్య సంస్మృత్య రెండుసార్లు పలకటంలో ఉద్దేశం ఇది. ఆ రూపంలోనే మన దృష్టి ఉండాలి. కాబట్టి ఇక్కడ సంజయుడు ఆత్మానుభూతి పొందినటువంటి వారి స్థితిని తెలియజేస్తున్నాడు. దాన్ని స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే సంజయుడికి ఏమనిపిస్తున్నది, ఎలా ఉన్నది, ఆ ఎలా ఉన్నదో కూడా మనకి చివరి పదంలో చెప్తున్నారు. ఏమని? హృష్యామిచ పునః పునః అని. ఇంతకుముందు ముహు ముహు అని చెప్తున్నాం, ఇంతకుముందు శ్లోకం అంటే ముహు ముహు అంటే మళ్ళీ మళ్ళీ, పునః పునః అంటే మళ్ళీ మళ్ళీ, రెండు ఒకటే పదాలు మాత్రం సంస్కృతంలో. కనుక మాటి మాటికి సంతోషంతో పలకరించిపోతున్నాను అంటున్నాడు సంజయుడు. ఆయనే చెబుతున్నాడు, నాకు ఎట్లా ఉందో చెప్పడానికి వీల్లేదయ్యా, ఆనందంతో గంతులు వేయాలనిపిస్తా ఉంది అంటున్నాడు. మరి నిజంగా గంతులే వేశాడేమో మనకి తెలియదు, కానీ ఇక్కడ మాటల్లో మాత్రం గంతులు మనకు కనపడతా ఉన్నాయి. దీన్నే భజగోవిందంలో చెప్పారు, నందతి నందతి నందత్యేవా అని. అంటే ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం అని ఆనంద తాండవ నృత్యాన్ని చేయటం అనేది అక్కడ మనకి తెలియజెప్పారు. కాబట్టి ఈ ప్రకారంగా సంజయుడు కూడా దాన్ని తలుచుకొని తలుచుకొని ఆనంద తాండవ నృత్యం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సంజయుడి యొక్క ఆనందం ఎలాంటిదో ఈ రెండు శ్లోకాల్లో వాడినటువంటి పదాలు మనకి తెలియజేస్తా ఉన్నాయి. ఈ పదాల వెనుకున్నటువంటి భావాలని మనం కనుక గ్రహించినట్లయితే సంజయుడి యొక్క మనోభావం ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. అంటే ఈ రెండు శ్లోకాల్లో ఉన్నటువంటి పదాల యొక్క భావాల వెనుక ఉన్నటువంటి మర్మం మనం తెలుసుకుంటే ఆ సంజయుడి యొక్క మనోభావం మనకు అర్థమవుతుంది. సంస్కృతి సంస్మృత్య సంస్మృత్య హృష్యామిచ ముహుర్ముహు హృష్యామిచ పునః పునః, రెండే సార్లు ఒక్కొక్క పదాన్ని వాడారు. సంస్మృత్యాన్ని ఒక్కసారి వాడుకోవాలి, ముహు అని ఒక్కసారి వాడుకోవాలి, పునః అని ఒక్కసారి వాడుకోవాలి, రెండుసార్లు వాడి. ఎందుకని అంటే అతడి యొక్క ఆనందం అవధులు దాటిపోయింది. అతడి యొక్క ఆనందం మాటలతో చెప్పడానికి వర్ణించడానికి వీల్లేదు. అతడి ఆనందాన్ని అతన్ని చూస్తే అర్థమవుద్ది. మనం ఇప్పుడు చూడటానికి మనకి సంజయుడు కనపడతల్లా, కానీ సంజయుడి యొక్క మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. ఈ మాటలను బట్టి సంజయుడు అప్పుడు ఎలా ఉన్నాడో మనం అట్లా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలు వివేకవంతుడైనటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. మళ్ళీ జాగ్రత్తగా వినండి, భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వివేకవంతుడైనటువంటి వాడికి, బుద్ధిమంతుడైనటువంటి వాడికి, జ్ఞానైనటువంటి వాడికి ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తాయి. భగవంతుడి యొక్క విశ్వరూపం భక్తుడికి హృదయంలో స్పందన కలిగించి మైమరపించి ఆనందాన్ని కలిగిస్తాం. సంజయుడు వివేకవంతుడు మాత్రమే కాదు, గొప్ప భక్తుడు కూడా. సంజయుడు సాధారణంగా మహాభారతంలో పెద్దగా మనం చెప్పుకోకుండా ఉండేటువంటి పాత్ర సంజయుడు. ఎందుకనంటే అటు పాండవులను, ఇటు కౌరవులను, అందులో కౌరవుల్లో కూడా ముఖ్యంగా దుర్యోధన దుశ్శాసనల్ని, శకుని కర్ణుల్ని పాపం వాళ్ళని వదిలిపెడితే వాళ్ళు బాధపడతారు. అలాగనే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, అలాగనే ధృతరాష్ట్రుడు, విదురుడు, ఇలా వీళ్ళందరూ ఒక ప్రధాన పాత్రలు. కానీ సంజయుడు అంత ప్రధాన పాత్ర కాదు, అంతగా ఎప్పుడు ఎక్కువగా కనపడ్డారు. పెద్దగా ఆయన తోటి పెద్ద పని కూడా లేదు, కానీ ఒక్కసారి మాత్రం ముఖ్యమైన పని పడ్డది ధృతరాష్ట్రుడికి. పాండవుల దగ్గరికి రాయబారాన్ని పంపించడానికి యవరాన్ని చూసుకున్నాడు. ఎందుకంటే అది రాయబారం, విచిత్రమైన రాయబారం. ద్రౌపద పురోహితుడు వచ్చాడు పాండవ పక్షం నుంచి, పురోహితుడు రాయబారిగా చెప్పదలుచుకున్న మాటలు సూటిగా చెప్పాడు. ఎక్కడ దానికి పంచదార గుళికలు పుయ్యల, ఉన్నది ఉన్నట్టుగా. ఏమయ్యా మీరు జూదమాడారు, మాయాజూదం, పాండవుల్ని మోసం చేశారు, అంతటితో చాలక ద్రౌపదిని అవమానం చేశారు, మోసంతో వాళ్ళని 12 ఏళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం పంపించారు, వెళ్ళారు. మీరు చెప్పిన ప్రకారం వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలా, కాబట్టి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. అంతే. సరే, దాంతో ఇక్కడ చర్చ ప్రారంభమైంది. వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకని ధృతరాష్ట్రుడు తెలివిగా ఆ బ్రాహ్మణుడికి కాస్త బాగా సత్కారాలు చేసి బాగా కానుకలు ఇచ్చి, అయ్యా నువ్వు వెళ్ళు పాండవుల దగ్గరికి, నేను సంజయుని రాయబారం పంపిస్తాను అని చెప్పాడు. సరేనని ఆయన వెళ్ళిపోయాడు, ఆ మాట చెప్పాడు. ఇప్పుడు సంజయుని రాయబారానికి పంపించాల. ఇక్కడే సంజయుడు మొట్టమొదటిసారిగా మహాభారతంలో ప్రధాన పాత్రగా కనపడతాడు. సంజయుని ఎందుకు ఎంచుకున్నాడు ధృతరాష్ట్రుడు? ఎవరిని పంపించాలా? భీష్ముడిని పంపిస్తాడా? ద్రోణాచార్యుని పంపిస్తాడా? వీళ్ళని పంపించడానికి వీలు లేదు. మరి ఎట్లా, ఎవరిని పంపించాలా? పైన ఆయన రాయబారం ఏంది అసలు? అయ్యా, రాజ్యం నీకు ఇవ్వటానికేమో మా అబ్బాయి ఒప్పుకోవట్లేదు, కాబట్టి రాజ్యం మేము ఇవ్వము, మీరు మాత్రం యుద్ధం చేయొద్దు. ఎందుకంటే నువ్వు చాలా మంచివాడివి, ధర్మాత్ముడివి, నువ్వు త్వరల మీద ఎంతో కనికరం కలిగినటువంటి వాడివి, యుద్ధం కనుక జరిగితే ఎంతోమంది పోతారు, మా పక్క పోవచ్చు, మీ పక్క పోవచ్చు, ముఖ్యమైన వాళ్ళు కూడా పోవచ్చు, ఇంత ఎందుకు జరగటం? ఈ రక్తపు కూడా తినాలనా? ఒకవేళ యుద్ధంలో మీరే జయించారనుకోండి, ఇంతమందిని చంపి రక్తపు కూడా తింటే నీకు ఆనందమేనా? నువ్వు అలాంటి వాడివా? నువ్వు ఎంత మంచివాడి, ఎంత గొప్పవాడి, నా పుత్రులందరిలో నీకంటే మించినటువంటి వాడు ఎవరున్నారు? కాబట్టి వద్దు, యుద్ధం మాత్రం వద్దు, యుద్ధం అనేటువంటి ఆలోచన నీ మనసులోంచి తీసేయి. మరి యుద్ధం చేయాలి, రాజ్యం లేకుండా మేము ఎట్లా బ్రతుకుతామనంటే మీకెందుకు అలవాటు ఉంది కదా, ఒకటి అక్కడ భిక్షాటం చేసి ఒక అలవాటు ఉందిగా, ఏకచక్ర పురంలో చేశారు కదా, మళ్ళీ ఏం చేస్తారంటే అదిగో ఆ శ్రీకృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశాలు, యాదవుల ప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడ మీరు 5 భిక్షాటం చేసుకోండి, హాయిగా గడిచిపోద్ది, ఆనందంగా గడిచిపోతాయి రోజులు. కాబట్టి యుద్ధం మాత్రం చేయొద్దు, రాజ్యం మాత్రం మేము ఇవ్వం. మేము ఇవ్వమంటే నాదేమీ లేదు, నేను ఇయ్యాలనే కోరిక, కానీ నా కొడుకు ఒప్పుకోడు, అందుకని మేము ఇయ్యం. ఈ మాటలు చెప్పి పంపించాలి. ఇంకెవడన్నా అయితే ఆ ధృతరాష్ట్రుడి మొహం మీద ఒక్క దెబ్బేసి, ఒరి దరిద్రుడా, నువ్వు పోయి చెప్పుకో ఈ రాయబారానికి నేను పోను, నువ్వు ఏదన్నా ఇస్తే, ఇదిగో అయ్యా ఇది ఇస్తారు, ఇది తీసుకొని సంతోషపడండి, అర్ధరాజ్యం ఇవ్వటం లేదులే వాళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, ఇది అది ఏదో ఒకటి చెప్పి చేయొచ్చు. మీకు ఏమి ఇవ్వరు, తూతి మనం ఓపినంత నేలబాటు ఇవ్వరు, కాబట్టి మీరు అడుక్కు తినండి, యుద్ధం మాత్రం వద్దు అని చెప్పాలి. ఈ మాటలు చెప్పగలిగేటువంటి క్షాత్రియం ఎవరికీ లేదు. ఉన్న వాళ్ళలో సంజయుడు ఒక్కడు కనపడ్డాడు ఆయన. ఎందుకంటే తను చక్కగా మాట్లాడగలడు, ఎక్కడా అహంకారాన్ని గర్వాన్ని ప్రదర్శించడు, ఎప్పుడు కూడా సేవకుడి మాదిరిగానే మాట్లాడతాడు, అందుకని ఈయనైతే బాగుంటుంది అనుకున్నాడు. కానీ సంజయుడిని పిలిచి చెప్పాడు ఈ విషయాలన్నీ. చెప్పిన తర్వాత సంజయుడు అడిగాడు, మహారాజా తండ్రి అంటే అది కాదు, ఇది ఇస్తాం, ఇది కాదు అది ఇస్తాం, ఇదిగో ఇట్లా చేసుకుందాం, ఇదిగో ఇట్లా అందరం హాయిగా ఉందాం అని చెప్పాలా? నువ్వు చెప్పేది ఏందయ్యా, వాళ్ళని అడుక్కొని తిను, యుద్ధం మాత్రం వద్దు, మీ రాజ్యాన్ని వదిలేసుకోండి, మీరు అడుక్కు తినండి, వేరే రాజ్యాలకు పోయి అడుక్కొని తినండి అని చెప్పమంటున్నావు, ఎక్కడన్నా ఉందా ఇది అని అడిగాడు. అడిగితే అప్పుడు ధృతరాష్ట్రుడు ఉన్నాడు, నాయన సంజయ నువ్వు బాగా సమర్థుడివి, చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడగలవు, ఎందుకంటే ప్రస్తుతానికి ఇంతకంటే మార్గం లేదు మనకి, యుద్ధం కనుక వస్తే సర్వనాశనం అవుద్ది, అందుకని వాళ్ళు ఏం సామాన్యుల ఆ భీముడు అర్జునుడిని తలుచుకుంటే నాకు రాత్రిపూట నిద్ర పట్టదు. అందుకని యుద్ధం ప్రస్తుతానికి ఆపేస్తే వాళ్ళని పంపిస్తే చిన్నగా తర్వాత చూసుకుందాం. ఏంటి తర్వాత చూసుకునేది? వాళ్ళని ఎట్టగట్టి చంపడానికి ఏదైనా ప్లాన్ వేసుకుందామని. ఇప్పుడు యుద్ధం కనుక చేయకుండా వాళ్ళు పోయి అడుక్కు తింటే వాళ్ళు ఎక్కడున్నారో చూసి వాళ్ళని అయిపోగొట్టేస్తే ఇక అయిపోద్దిలే అని అనుకుంటారు. అందుకోసం అని చెప్పి పంపిస్తారు. సంజయుడికి తెలుసు, తెలియని వాడు కాదు, కానీ రాజాజ్ఞ. ఎందుకంటే రాజసేవకుడు కనుక రాజాజ్ఞ పాటించాలి. అలాగే నేను వెళ్ళాడు, సరే చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. చాలా దింత మహాభారతం చెప్పుకుంటే ఇప్పుడు చాలదు. అంటే సంజయుడి యొక్క ప్రాధాన్యత ఇక్కడ వచ్చింది. అటువంటి రాయబారాన్ని నడపాల్సి వచ్చింది సంజయుడు. నిజంగా చాలా కష్టమైనటువంటి విషయం. కాకపోతే అక్కడ వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఈ మాటలు చేస్తే వాళ్ళు తన్ని పంపించేటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఆయన అలా చెప్పాడు. సరే, అది ప్రధానంగా అటువంటి వాడు సంజయుడు. వివేకం కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, తెలివి కలిగినటువంటి వాడు, సమయస్ఫూర్తి కలిగినటువంటి వాడు, మాట్లాడటంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. కానీ పెద్ద పేరు లేదు. కొంతమంది అంతే, ఏ పేరు ఊరు లేకుండా ఉంటారు, గొప్పవాళ్ళుగా ఉంటారు. కొంతమంది ఉంటారు, పెద్ద ప్రచారం, బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది, అయ్యగారి దగ్గర సరుకు మాత్రం ఏముండదు. కనుక అలా ఉండేవాళ్ళు అలా ఉంటారు, ఇలా ఉండేవాళ్ళు ఇలాగో ఉంటారు. కనుక సంజయుడు కేవలం వివేకవంతుడు కాదు, ఒక గొప్ప భక్తుడు, శ్రీకృష్ణుడికి పరమ భక్తుడైనటువంటి. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడే అడుగుతాడు సంజయుడితో, సంజయ నువ్వు ఇంతవరకు చెప్తున్నావు కదా నీ రాయబారం, నీ రాజుగారు చెప్పమన్నటువంటి మాటలు, ఎక్కడన్నా ధర్మరాజు నోటి మీదుగా యుద్ధం అనే మాట వచ్చిందా? మరి నువ్వెందుకయ్యా యుద్ధం వద్దు యుద్ధం వద్దు యుద్ధం వద్దు అని? వాళ్ళు యుద్ధం చేద్దామంటే, మేము యుద్ధం చేస్తాం మా రాజ్యం మాకు ఇవ్వకపోతే అంటే, అయ్యా యుద్ధం వద్దు యుద్ధం వద్దు అని నువ్వు చెప్పాలి. కానీ అసలు యుద్ధం అనే మాటే లేదు కదా. మరి లేనప్పుడు నువ్వెందుకు యుద్ధం యుద్ధం అని పలవరిస్తున్నావు అనేటప్పటికీ పాపం సంజయుడు మొహం అంతా చిన్నబుచ్చుకుని నమస్కారం చేసి పైన ఆయన ఆసనం మీద కూర్చోమంటే ఆసనం మీద కూర్చోకుండా దాన్ని తాకి నేల మీద కూర్చుంటాడు సంజయుడు. ఎందుకంటే మహాభారతాన్ని జాగ్రత్తగా మనం సంస్కృత మహాభారతాన్ని కనుక చదివితే దాంట్లో ఎవరు ఎలా ప్రవర్తించాలో, ఎట్లా ప్రవర్తిస్తే ఏ సందర్భంలో మనం విజయాన్ని సాధించవచ్చో అద్భుతంగా ఉంటుంది. అందుకనే మహాభారతాన్ని మనం తప్పనిసరిగా ప్రతి మానవుడు కూడా తెలుసుకోవాలి అని. సరే, ఇప్పుడు అంతకంటే మనకు అవసరం లేదు కాబట్టి గీతా జ్ఞానం, విశ్వరూప సందర్శనం, సంజయుడిలో కలిగించినటువంటి ఆనందం, ఆశ్చర్యం మాటలతో వర్ణించడానికి వీలు. ఈ విశ్వరూపాన్ని గనక వర్ణించడానికి సంజయుడికి గనక మనం అవకాశం ఇస్తే భగవద్గీత అంతా సంజయ గీత తయారయ్యేది. అర్థమైందనుకుంటా. భగవద్గీత ఎంత ఉందో 700 శ్లోకాలతోటి సంజయుడిని అయ్యా విశ్వరూపాన్ని వర్ణించవయ్యానంటే ఆయన ఉన్నటువంటి ఆనంద స్థితిలో భగవద్గీత అంతా సంజయ గీత వచ్చేది. మనకు ఇంకో గీత వివేకం, విజ్ఞానం పొంగి పొరలుతూ ఉంటే సంజయుడు తన్మయుడై హర్ష పులకిత గాత్రుడై హృదయం అంతా ప్రేమతో నిండిపోయి ఉత్సాహంతో ఆనందంతో గొంతు పూడుకుపోయి గొంతు గాద్గదికమై మాటలు రాక ఆనందాన్ని తన యొక్క ముఖం ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఆయన ఆనందాన్ని మనం చూడాల్సిందే కానీ పాపం ఎదురుగా ఉన్న ధృతరాష్ట్రుడు చూడటానికి వీలు లేదు. ఆయనకి ఏదైనా చెబితే వింటాడు కానీ చెవులు ఉన్నాయి కానీ కళ్ళు లేవు. అందుకని ఆయన మాత్రం ఆ సంజయుడి యొక్క ఆనందాన్ని కళ్ళారా చూడటానికి అవకాశం లేదు. అయితే ఆ ఆనంద తాండవ నృత్యం చేస్తూ అలా ఎంతసేపు ఉన్నాడో సంజయుడు మనకు తెలియదు. కానీ ఎప్పుడుకో మామూలు మనిషి అయ్యాడు. మనం కూడా ఎంత ఆనందం వచ్చినా ఎగిరి ఎగిరి గంతులు వేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు కాస్త చిన్నగా మళ్ళీ మామూలు మనిషి అవుతాం కదా. అలాగనే అప్పుడు సంజయుడు మామూలు మనిషి అయ్యాడు. అయిన తర్వాత ఇప్పుడు తనకి వెంటనే ఆలోచన వచ్చింది, ఈ గుడ్డిరాజుకి చెప్పాల్సిందంతా చెప్పాను. ఎందుకనంటే ఆయన ముందే అడిగాడు, ఏమని ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో మా వాళ్ళు పాండవులు ఏం చేశారయ్యా అని. అందుకంటే అడగటానికి వీలు లేకుండా పాండవులు ఏం అన్యాయం చేశారయ్యా అనలేక ఏం చేశారన్నాడు. అంటే ఏం అన్యాయం చేశారని ఆయన ఉద్దేశం. అందుకని ఇప్పటిదాకా చెప్పాడు సంజయ్ ఈ 18 అధ్యాయాలు పూర్తి అయిపోయినాయి. అయిన తర్వాత ఈయనకి మామూలుగా అర్థమయ్యేటువంటి శరీరం కాదు. ఎందుకంటే కొంతమందికి దున్నపోతు చర్మం లాగా కాస్త చర్మం మందంగా ఉంటుంది, ఉంటే మామూలుగా చెబితే అర్థం కాదు. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గానే చెప్పాలి. ఇప్పుడు ఎవడన్నా తప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి, తప్పుడు పనులు చేస్తే ఎవడు బాగుపడ్డయ్యా అని అన్నావు అనుకోండి, అవునండి అంతే తప్పుడు పనులు చేస్తే ఎవడు బాగుపడ్డంటాడు వాడు కూడా, చేసేదాన్ని తప్పుడు పనులే కనుక వాడిని వాడికి ఏం చెప్పాలి, ఒరే తప్పుడు పనులు చేసేవాడా నువ్వు బాగుపడవరా నాశనం అయిపోతావరా అని చెప్పాలి. ఇప్పుడు ఆ స్థితికి వచ్చాడు సంజయ్. ఆయన మహారాజు అయినా ఏ తరాజు అయినా తాను చెప్పాల్సినటువంటి దాన్ని చెప్పాలి. ప్రారంభంలో ధృతరాష్ట్రుడు వేసినటువంటి ప్రశ్నకి ఇంతవరకు విపులంగా చెప్పి పరోక్షంగా చెప్పి అవసరమైన చోటల్లో కూడా చెప్పి అయ్యా శ్రీకృష్ణుడు ఆ పక్షంలో ఉన్నాడు విజయం మీకు కలుగుద్దని ఎట్లా అనుకుంటున్నావు అని పరోక్షంగా ఇలా చెప్పాడు. ధర్మాత్ములైనటువంటి వాళ్ళు పాండవులు నీకు కూడా తెలుసు, మరి నీ కొడుకులు ఎలాంటి వాళ్ళు అని నీకు తెలుసు, అయినప్పటికీ కూడా నువ్వు పాండవుల యొక్క క్షేమాన్ని కాకుండా నీ కొడుకుల క్షేమాన్ని కోరుకుంటున్నావు, పాండవుల నాశనాన్ని కోరుకుంటున్నావు అని ఇలాగా చెప్పడానికి వీలు లేని మాటలను కూడా ఎలాగో అలాగా ఆయన మాటల్లో మాట్లాడటంలో నైపుణ్యం కలిగిన వాడని చెప్తున్నాం కాబట్టి సున్నితంగా చెప్పాడు. పాపం ఎక్కడ తున్నపోత మీద వర్షం కురిసినట్టుగా ఉంది ఈయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడి గుండెకి గుచ్చుకునేటట్టు, ఇంకా చెప్పాలంటే గుండె పగిలిపోయేటట్టుగా సూటిగా ఉన్న సమాధానం చెప్పాలనుకున్నాడు. ఇదే చివరిది భగవద్గీతలో చిట్ట చివరి మాట, సంజయుడి యొక్క చివరి మాట, భగవద్గీత యొక్క చివరి మాట అదే 78వ శ్లోకం. దాన్ని మనం రేపటి నుంచి చెప్పుకుందాం.